ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತಿಯ ನಮಃ. ನಮಃಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರ ಆಶ್ಲಿಷ್ಟವಪುರುಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ఆది దంపతులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. చూస్తూ ఉండగానే కార్తీక మాసంలో సప్తమ దివసంలోకి అడుగు పెట్టాం. ఈరోజు 7వ తిథి కూడా వచ్చేసిందనమాట. యథాప్రకారంగా కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు లేవాలి, అత్యంత పరమ పవిత్రమైన కార్తీక స్నానం ఆచరించాలి, సంకల్పపూర్వకంగా కార్తీక స్నానం చేసి తదనంతరం ఇష్టదేవతార్చన చేసుకోవాలి. ఇంచుమించుగా ప్రతి భాగంలో ఈ విషయం చెబుతూనే ఉన్నాం, నిత్యం కార్తీక స్నానం చేయండి, వీలున్నంత వరకు చేస్తే పుణ్యం. శరీరం సహకరించకపోయినా లేదా ఏవో ఉద్యోగరీత్యా వచ్చే ఇబ్బందులున్నా అటువంటి వాళ్ళు వీలున్నప్పుడైనా కార్తీక స్నానం చేయండి, ఎందుకంటే ఇది కలియుగం. పూర్వంలాగా అనునిత్యము ఒకే సమయమునకు కార్తీక మాసంలో స్నానం చేసే అవకాశం లేని వాళ్ళే పాపం ఎక్కువ మంది ఉంటున్నారు. ఎన్ని రకాల కష్టాలండి కలియుగంలో, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలని, రాత్రంతా మెరుపుగా ఉండేవాళ్ళు, తెల్లవారులు కస్తీ తిరిగేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేసే అవకాశం ఉండదు. కనుక వారు కనీసం అవకాశం ఉన్నప్పుడైనా చేస్తే పుణ్యం పొందుతారు. 7వ రోజు స్నానం చేసేటప్పుడు కొద్దిగా ఇంత ఆవు నెయ్యి తీసుకుని ఇలా శిరస్సు మీద పెట్టుకోండి. ఈ శిరస్సు పైభాగంలో సహస్రార కమలము అని ఉంటుంది, దాని సహస్రార కమలము లేక బ్రహ్మరంధ్రము అంటారు, అచ్చతనుగులో మాడని కూడా అంటారు. దాని మీద కాస్త ఆవునీ రాసుకుని శివకేశవులు ఇద్దరినీ తలుచుకుని అప్పుడు స్నానం చేస్తే ఎంతో మంచిది. కార్తీక మాసంలో శివుడికి కేశవుడికి ఇద్దరికీ సమానమైనటువంటి పూజ చెయ్యాలట. శివుడికి కేశవుడికి భేదం లేదని చాలాసార్లు చెప్పారు కదా, అందుకే నెత్తి మీద నెయ్యి రాసుకునేటప్పుడు భక్తి శ్రద్ధలతో శివాయ విష్ణువే నమః, విష్ణువే శివాయ నమః అనుకోండి, లేదా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ, ఇలా పలికి శివకేశవులిద్దరినీ భక్తి శ్రద్ధలతో తలుచుకుని అనంతరం సరిగ్గా ఈ నెత్తి మీద రాసుకున్నటువంటి నెయ్యికి తడిసేలాగా నీళ్లలో ములిగి చేయండి. ఇళ్లలో స్నానం చేసేవాళ్ళు అలాగో పైన చెంబులతో నీళ్లు పోసుకోండి, స్నానం చేయండి. దీనివల్ల లాభం ఏమిటి? నదిలో కానీ సముద్రంలో కానీ ఇంట్లో కానీ నెత్తి మీద నెయ్యి రాసుకుని శివకేశవుల్ని తలుచుకుని భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తే సకల జాతక దోషాలు నశించిపోతాయి. అది సప్తమి నాడు చెయ్యాలి. పైగా మానవుడై పుట్టాక ఏదో ఒక నక్షత్రంలో పడతాడు, అంతో ఎంతో ఏదో జాతక దోషం లేకుండా ఎవడో ఉండడు. ఎంత గొప్ప జాతకుడికైనా ఏదో సమయంలో కాస్తంత కష్టం వస్తుంది. ఈ భయంకర జాతక దోషాలు తొలగి అపఫలితాలు తొలగి శుభం పొందడానికి కార్తీక మాసంలో ఇలా స్నానం చెయ్యాలి. పైగా ఈ సప్తమి నాడు నెత్తి మీద నెయ్యి రాసుకుని స్నానం చేస్తే శివకేశవులిద్దరూ సరిగ్గా ఆ బ్రహ్మరంధ్రం మీద చేరతారు, దానివల్ల కూడా శుభం కలుగుతుంది. శివుడు కేశవుడు శిరస్సు మీద కూర్చుని మనల్ని అనుగ్రహిస్తూ ఉంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి, తెలివితేటలు పెరుగుతాయి, జీవితం సుఖవంతం అవుతుంది. దాంతోపాటుగా సోమరితనంతో తొలగిపోతుంది. కొంతమందికి బద్ధకం ఎక్కువ, రోజుకు ఒక 6 సార్లు మాత్రమే నిద్రపోతారు. అలాంటి మహానుభావులకి, చురుకుగా పనిచేయలేని వాళ్ళకి ఈ సహస్రార కమలం మీద నెయ్యి రాసుకొని స్నానం చేయటం చాలా మంచి ఫలితం ఇస్తుంది, ఆరోగ్యం కూడా లభిస్తుంది స్నానం వల్ల. అసలు కార్తీక స్నానం ఎంత గొప్ప ఆరోగ్యం ఇస్తుందండి, సుఖమిస్తుంది, శివకేశవ అనుగ్రహం మనకు లభిస్తుంది, దేహగ్రస్తమైన శరీరంలో చేరిన ఆది వ్యాధి అన్నీ తొలగిపోతాయి. స్నానానంతరం వారి వారి ఇష్టదేవతలు ఎవరో తెలుసుకుని దాన్ని బట్టి శివుడిని కానీ కేశవుడిని కానీ అమ్మవారిని కానీ పూజించండి. తర్వాత ఓ మంచి పవిత్రమైన చెట్టు ఉన్న చోటుకి వెళ్ళండి. కార్తీక మాసంలో అన్ని చెట్లు గొప్పవైనా ముఖ్యమైన కొన్ని చెట్లు చెప్పారు, ఉసిరి, బిల్వం, రావి చెట్టు ఇత్యాదులు. అందులో ఉసిరి చెట్టు ఉంటే అది మరింత మంచిది. కాబట్టి ఉసిరి చెట్టు ఉన్న చోటికి వెళ్ళండి, ఆ ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ చెయ్యండి. మళ్ళీ చెబుతాను, మీరు స్నానం చేసిన తర్వాత కాస్త విభూతో లేకపోతే నామాలో పెట్టుకోండి, శివుణ్ణో విష్ణువునో దర్శనం చేసుకోండి. అది అయ్యాక వీలున్నంత వరకు ఉసిరి చెట్టు చూసుకోండి. అది దొరకకపోతే రావి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి, లేదా మర్రి చెట్టు దగ్గరికి కూడా వెళ్ళచ్చు. బిల్వ వృక్షం కానీ ఏదో ఒక ఇలాంటి పవిత్ర వృక్షం దగ్గరికి వెళ్ళాలి. చేతికి కొంచెం వరిపిండి రాసుకుని రెండు చేతులు జోడించి నమస్కరించి ప్రదక్షిణ చేస్తూ ఇలా అనుకోవాలి. అప్పుడు ఈ చేతికున్న పిండి రాలిపోతుంది. చేతికి రాసుకున్నటువంటి పిండి నమస్కారం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే కిందకి రాలిపోతుంది. మహాపాపాలన్నీ దానివల్ల నశించిపోతాయి. ఎంత ఎక్కువగా చేతులు ఇలా అనుకుంటే అలాగని చేతులు పాడు చేసుకునేలా కాదు. ఆ పిండి రాలిపోయేదాకా అనుకుంటే పిండి అంత బాగా రాలిపోతే అంత బాగా పాపాలు కూడా రాలిపోతాయి. ఇక ప్రదక్షిణలు మీ మీ శరీరాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి 108 కానీ 27 కానీ 9 కానీ 3 కానీ ప్రదక్షిణలు చేయండి. అస్సలు కదలలేని స్థితిలో ఉండి వాటిని ఏదో అంటాం మనం, వీల్ చైర్లు ఈ మధ్యన వచ్చాయి. అటువంటి వీల్ చైర్లు ఉన్నటువంటి వాళ్ళు అందులో కూర్చుని కూడా ఇతరుల చేత తోయించుకుంటూ ప్రదక్షిణ చేయవచ్చును. ఏ విధంగా అయినా ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. ఇక తదనంతరం ధాత్రి వృక్షానికి ప్రదక్షిణ చేసేటప్పుడు, ధాత్రి వృక్షమా, నువ్వు సాక్షాత్తు రాధాస్వరూపిణివి, నీలో విష్ణువు రాధ ఇద్దరూ ఉంటారు అని మనసులో భావన చేస్తే అది ఇంకా మంచిది. సంస్కృతంలో ధాత్రి అంటారు, తెలుగులో ఉసిరి చెట్టు అంటున్నాం. ఈ చెట్టుకి ప్రదక్షిణ చేయటమట భూప్రదక్షిణతో సమానం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ చేయటం భూమికి ప్రదక్షిణ చేయటంతో సమానం. అదృష్టవశాత్తు మా ప్రణవపీఠానికి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ చెట్లన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రణవపీఠంలో అద్భుతంగా పెరిగినటువంటి ఉసిరి చెట్లు ఉన్నాయి. పైగా రాముడి ఆలయానికి పక్కనే మా పీఠంలో అన్ని ఆలయాలు ఉన్నాయి తెలుసు, అందులో రామాలయం ఉంది. ఆ రామాలయంలో ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు, రుద్రాక్ష వృక్షం ఈ మూడు చెట్లు ఒకే చప్టా దగ్గర వేసించాం. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో 7వ రోజు ఆ మూడు చెట్లకి ప్రదక్షిణ చేస్తే ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ చేయటం వల్ల ఏమో భూప్రదక్షిణ ఫలితం పొందుతారు. అందులోనే జమ్మి చెట్టు ఉంది, జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే నవగ్రహాల లోకాలకు వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాం. రుద్రాక్ష వృక్షానికి ప్రదక్షిణ చేయటం వల్ల కైలాసానికి వెళ్ళి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం పొందాం. అందుకే ఆ మూడు చెట్లు కలిపి ఒకే చోట వేసామన్నమాట. ఆ మూడు చెట్లకి ప్రదక్షిణ చేయడం ద్వారా కైలాస ప్రదక్షిణ, నవగ్రహ ప్రదక్షిణ, భూప్రదక్షిణ ఈ మూడు ప్రదక్షిణలు చేసిన పుణ్యం పొందుతాం. నిజం చెప్పాలంటే మానవ మాత్రుడు భూమి చుట్టూ ఎక్కడ తిరుగుతాడు? ఏదో పూర్వకాలంలో మహానుభావుడు జాంబవంతుడు లాంటి వాడు వామనుడి చుట్టూ తిరిగాడు. ఎక్కడో పుణ్యాత్ములు తప్ప సామాన్య మానవులెవరూ భూమి చుట్టూ ఈ కలియుగంలో ప్రదక్షిణ చేయలేరు. కానీ సప్తమి నాడు ధాత్రి వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ ఫలితం తప్పక పొందుతాడు. ఇక మరొకటి, సప్తమి నాడు గంధం అరగదీయండి. ఇంట్లోనే ఒక సాన తెచ్చుకోండి, గంధపు చెక్క పెట్టుకోండి, కాస్త అరగదీయండి, దాన్ని శివుడికి సమర్పించండి. ఈశ్వరుడికి గంధము సమర్పించటం వల్ల పుణ్యము వస్తుంది, పుణ్యంతో పాటుగా నక్షత్రంగా మారతారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి లోపాముద్రాసమేతంగా శ్రీశైలం వేయించేసి అక్కడ గంధం తాను తన భార్య ఇద్దరూ కూడా అరగదీసి సాన మీద దాన్ని శ్రీశైలం మల్లికార్జునుడికి సమర్పించారు. ఆ మహాపుణ్యం వల్ల అగస్త్యుడు నక్షత్రం అయ్యాడు, పక్కనే లోపాముద్ర కూడా నక్షత్రమే ఆయన పక్కన ఉన్నది. అగస్త్య నక్షత్రం దక్షిణం దిక్కున ఉంటుంది, అద్భుతమైనది ఆ నక్షత్రం. ఈ ముఖ్యంగా ఈ ఆశ్వేజ కార్తీక మాసాలలో అంటే శరత్కాలంలో ఆకాశంలో ఆ నక్షత్రం కనబడుతుంది, అద్భుతంగా ఉంటుంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రం వస్తే ఓ లాభం ఏమిటో తెలుసా, నదుల్లో ఉన్న మట్టి కిందకి దిగిపోయి నదుల నీళ్లు స్వచ్ఛమైపోతాయి. అందుకే అగస్త్యుణ్ణి ఇండుపకాయ అన్నారు శ్రీనాథుల వారు. ఇండుపకాయ అంటే అర్థం ఏంటనమాట, పూర్వం వర్షాకాలంలో నీరు బురద నీరు వచ్చినప్పుడు ఆ బురద నీరు ఉన్నటువంటి దాన్ని బిందితో తెచ్చుకుని ఇండుపకాయను అరగదీసి దాంట్లో కలిపేవారు. కలిపితే ఆ బురద అంతా కిందకి దిగిపోతుంది, తేట నీరు పైన ఉంటుంది. ఆ నీరు ఒక గిన్నెలోకి తీసుకుని అడుగునున్న బురద దొడ్లో చెట్లలో పోసేవారు, టక్కన విరిగిపోయి కిందకి దిగిపోతుందండి ఆ మట్టి. కొట్లు అమ్ముతారు ఇండుపకాయ అంటే, ఆ ఎండుపుకాయ వంటి వాటి ఆయన అంటే ఆయన రాగానే వరద నీరులో ఉన్న బురదంతా కిందకి దిగిపోతుందన్నమాట. ఈ మధ్యన కలియుగంలో ఆశ్వయుజ మాసంలో కూడా వరదలు వస్తున్నాయి కర్మయోగం వల్ల, కలి ప్రభావం వల్ల. కానీ ఆశ్వయుజ మాసంలో కార్తీక మాసంలో పూర్వం వరదలు వచ్చేవి కాదు, ఎప్పుడూ అరుదుగా వచ్చేవి. అలాంటి ఇంతకు ఎదురు చెప్తున్నానంటే అగస్త్యుడు నక్షత్రం అవడానికి గల కారణం అరగదీసిన గంధం ఇవ్వడమే. గంధాత్ పుణ్యం అవాప్స్యసి అని ఒకప్పుడు పార్వతితో శివుడు అంటాడు. ఈ గంధం అరగదీసిన గంధమే ఇవ్వాలి, పొడి పొడి కింద చేసి అమ్మినటువంటి గంధాలు కాదు. ఉత్తప్పుడు పూజల్లో మీరు ఏదైనా వాడుకోండి, ఒక్క ఇలాంటప్పుడు మాత్రం అరగదీసిన గంధం ఇవ్వాలి. ఈరోజు ఇంకో పని కూడా చేయండి, అవకాశాన్ని బట్టి పటిక బెల్లం లేదా పంచదార, వీలున్నంతవరకు పటిక బెల్లమే తీసుకోండి. పంచదార అనేసరికి ఈ మధ్యన రకరకాల కల్తీలు వస్తున్నాయి, కానీ పటిక బెల్లం తీసుకుని దాన్ని నీళ్లల్లో కలపండి. ఈ నీటిని ఇటు సూర్యోదయం లేదా సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు మంచి ఎర్రని కిరణాలతో ఉన్న సమయంలో రెండు చేతుల్లోకి ఆ నీళ్లు తీసుకుని రుద్రుడికి అభిషేకం చేయండి. అది పంచదార జలం అన్నట్టు, పటిక బెల్లం జలం, శర్కరా జలం అని పిలువబడుతుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎర్రని కిరణాలతో ఉంటాడు, అది ప్రాతకాల ప్రదోషం. సాయంత్రం అస్తమిస్తున్నప్పుడు కూడా కిరణాలు ఎర్రగా ఉంటాయి, అది సాయం సంధ్యా సమయం, అది ప్రదోషకాలమే. ఈ కాలాలలో పటికి బెల్లం కలిపినటువంటి నీటిని రెండు చేతుల్లోకి అలా తీసుకుని ఆ చేతులతో దోసెళ్లతో శివుడికి అభిషేకం చేయటం, లేదా ఒక గిన్నెలోకి తీసుకుని ఆ గిన్నెలో ఉన్నటువంటి పటికి బెల్లం జలం రుద్రుడికి అభిషేకంగా పోసి ఆ తర్వాత మంచినీళ్ళతో అభిషేకం చేసి ఈ అభిషేక జలం కొద్దిగా తీర్థంగా తీసుకుంటే మనస్సుకి ఎప్పుడూ ఆహ్లాదం ఉంటుంది, దుఃఖం ఉండదు. కొంతమందికి చీటికి వాటికి ఏదో తెలియని బెంగ ఎక్కువగా ఉంటుంది, మానసిక దుఃఖాలు ఎక్కువ ఉంటాయి, ఆ దుఃఖాలు తొలగిపోతాయి. ఈ మధ్యన కలియుగంలో ఎవరిని కదిలించినా ఏంటో తెలియదండి, మనస్సు అంతా పాడైపోయింది అంటున్నారు. దానికి పైగానేమో టెన్షన్ టెన్షన్గా ఉందని పేరు దిక్కుమాల ఇంగ్లీష్లో. ఆ టెన్షన్ పోవడానికి ఈ పని చెయ్యాలి. కొంతమందికి చీటికి మాటికి ఒక్కొక్కడి మీద ప్రేమ కలుగుతుంది, అంతలోనే ద్వేషము కలుగుతుంది. ప్రద్వేషో బహుమానోవ సంకల్పాత్తుపజాయతే, మన మనస్సంకల్పం వల్లే ఒక వ్యక్తి మీద ద్వేషము లేక ప్రేమ ఉంటాయి. ఈ ప్రేమ లేక ద్వేషం మనస్సు నుంచే పుడతాయి. అంటే మనస్సులో ఏదో తేడా వచ్చింది, తక్కున ఒకడి మీద ద్వేషం వచ్చింది, ఆ మనస్సులో ఏదో వికారం పుట్టింది, ఒకడి మీద ప్రేమ పుట్టింది, ఒకరి మీద ప్రేమ ఒకరి మీద ద్వేషం, ఈ దిక్కుమాల మనస్సులో నుంచి పుడతాయి. ఇప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ పటిక బెల్లం నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఈ రాగద్వేషాలు తొలగి ఎప్పుడూ మనిషి పవిత్రంగా ఉంటాడు. అప్పుడు వాడి హృదయం సాక్షాత్తు భగవత్ స్వరూపం అవుతుంది, రుద్రుడే అయిపోతాడు వాడు ఈ అభిషేకం వల్ల. ఇక కార్తీక మాసంలో నందాదీపం వెలిగించాలి, ఆకాశదీపం ఉందే ఆ నందాదీపం దాన్ని వెలిగించాలి. ఏడవ రోజున ఒక పెద్ద ప్రమిది లాంటిది తీసుకుని దాంట్లో నెయ్యి పోసి దాన్ని ఆకాశదీపంగా భావించి ఎవరికైనా దానం ఇచ్చినా దాన్ని కూడా నందాదీపం అని అంటారు. ధ్వజస్తంభానికి వేళ్లాడగట్టి కిందకి దింపుతారే దీపం, ఈ ఆకాశదీపం చాలా గొప్పది. మీరు చూడండి శివాలయాల్లో విష్ణువాలయాల్లో ఈ కార్తీక మాసంలో ధ్వజస్తంభానికి పైన ఒక దీపం ఉంటుంది, చక్కని ఒక పెద్ద కుంది ఉంటుంది, అది దానికి తాడు కడతారు. ఆ తాడు కిందకి దింపి దాంట్లో నెయ్యి పోసి లేదా కొంత నెయ్యి కలిపిన నూనె పోసి దాంట్లో ఒత్తి వేసి తర్వాత పైకెత్తి ధ్వజస్తంభం పైకి తీసుకుపోతారు అన్నమాట. ఆ దీపం రాత్రంతా సాధారణంగా వెలుగుతూనే ఉంటుంది, దాన్ని ఏమంటారు ఆకాశ దీపము అంటారు. ఈ ఆకాశ దీపం అత్యద్భుతమైన ఫలితం ఇస్తుందని ఎన్నోసార్లు పురాణాల్లో చెప్పుకున్నాం. ఈ ఆకాశ దీపం అయితే ఇత్తడి లేదా పంచలోహాలు ఏమీ లేకపోతే మట్టితో అయినా చెయ్యొచ్చు అన్నారు వారి వారి శక్తిని బట్టి. ఇది ఒక కుండ ఆకారంలో ఉంటుందన్నమాట, దానికి చిల్లులు ఉంటాయి కనుక గాలి పెడుతుంది కనుక అది దీపం ఆరిపోకుండా ఉంటుంది, ఎందుకంటే గాలి లేని దీపాలు కొండెక్కేస్తాయి. ఇది ఆ పైన వెలగాలి, అది వెలిగితే ఏమిటి లాభం? శివాలయము కట్టించడం వల్ల వచ్చే ఫలితం వస్తుందని, ఈ దీపం నెల్లాళ్ళు వెలిగిస్తే వాడు ఏదో ఒక సమయంలో కైలాసానికి పెడతాడని, కనీసం ఒక్కసారైనా కార్తీక మాసంలో వెలిగిస్తే అటువంటి వాడికి భయంకరమైన అపజన్మలు ఉండవని, మృత్యు భయం ఉండదని, అపమృత్యు భయం ఉండదని చెప్పారు. అపమృత్యు అంటే ఏదో బయటికి వెళ్ళాం అనుకోకుండా కారు రైలో ఇంకేదో గుద్దేసింది చచ్చిపోయాడు, అది అపమృత్యువు. ఏదో కోపం వచ్చి విషం తాగి చచ్చిపోయాడు, అదొక అపమృత్యువు. పైనుంచి కిందకు దూకి మేడ మీద చచ్చిపోయాడు, అది అపమృత్యువు. ఈ దరిద్రపు చావులు చాలా ప్రమాదం, ఇలా చచ్చిన వాడికి ముక్తి ఉండదు, అలాంటి అపమృత్యువుల వల్ల ఎన్నో నష్టాలు ఉండేవాడు భూతప్రేతాలు అవుతారు. అందుకే క్షణికోద్రేకంతో ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకోవడం ఒక ఎత్తు అయితే కర్మయోగంలో బయటికి వెడితే ఇంటికి వస్తామనే నమ్మకం లేదు కనుక ఏ రకమైన యాక్సిడెంట్ అవుతుందో తెలియట్లేదు కనుక అలాంటి యాక్సిడెంట్ మరణాలు కూడా అపమృత్యువులే. అవి ఈ ఆకాశ దీపం వల్ల మనకు రాకుండా పోతాయి. ఏడవ రోజున వెలిగించిన ఈ దీపం గ్రహదోషాలు తొలగిస్తుంది, అపమృత్యు భయం తొలగిస్తుంది, కైలాసాదులు ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో ఎవరైనా అదృష్టవంతులు తాము స్వయముగా ప్రతిష్ఠించినటువంటి ధ్వజస్తంభానికి ఇలా రెండు చేతులు జోడించి నమస్కరించి ఆ ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ దండ ప్రణామం చేస్తే నందీశ్వరుడు స్వయముగా వచ్చి అవసాన కాలంలో అతన్ని కైలాసానికి పట్టుకెడతాడు. కాదు నాకు వైకుంఠం కావాలి అంటే గరుత్మంతుడు వచ్చి తీసుకెడతాడు. ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. నిజంగా నందీశ్వరుడు వస్తాడా గరుత్మంతుడు వస్తాడా ఈ కలియుగంలో పూర్వకాలం వేరు కదా అనే అనుమానం ఒక్కర్లా. స్వయంగా భగవంతుడు చెప్పాడు, కలియుగం వాడు కదా భక్త తుకారం, ఎంత చేసి భక్త తుకారం శివాజీ కాలం నాటి వాడు అంటే నేటికి 450 ఏళ్ల క్రితం వాడు. ఆనాడే భక్త తుకారం కోసం ఓ 450 ఏళ్ల క్రితం గరుడ వాహనం వచ్చింది, గరుత్మంతుడి మీద ఆయన వెళ్ళడం 1,000,000 మంది చూశారు. ఇప్పటికీ అదే. అందుకే పూర్వకాలంలో ధ్వజస్తంభ ప్రతిష్ట చేసుకున్నటువంటి వాళ్ళు తాము స్వయంగా చేసుకున్నాక అక్కడ సాష్టాంగ దండ ప్రణామం చేసేవారు ధ్వజస్తంభం దగ్గర. కార్తీక మాసంలో ఎప్పుడూ చెయ్యొచ్చు, కానీ ఏడవ రోజు చేస్తే మాత్రం ఇలా వాళ్ళు నంది ద్వారానో లేదా గరుడుని ద్వారానో తమ తమ ఇష్టలోకాలకు వెడతారు. ఎప్పుడూ నక్తం ఉన్నటువంటి వాళ్ళు రాత్రికి భోజనం చేయాలంటే సూర్యుడు అస్తమించాక ఆలయ దర్శనం చేసుకుని ఆకాశంలో నక్షత్రాలు చూడండి, అనంతరం భోజనం చేయండి, దానికి నక్తవ్రతం అని పేరు. నక్షత్రాలు కనబడకపోతే 7, 7:30 దాటాక భోజనం చేయొచ్చు అని చెప్పాను, చాలాసార్లు అలా చేయండి. ఒక్కొక్కసారి నక్షత్రాలు కనపడడం లేదు, ఆకాశం మేఘావృతం అయ్యింది, మనకేమో గడియారం చూసుకున్నప్పటికీ అయ్యో 7:30 అయ్యింది అయినా నక్షత్రాలు కనబడలేదు, నక్షత్రాలు కనబడకుండా భోజనం చేయకూడదని అనిపించింది అనుకుందాం కాసేపు. కొంతమందికి అండి చేదస్థాలు ఉంటాయి, చేదస్థం ఉండకంటే భక్తి ఎక్కువ. నక్షత్ర దర్శనానంతర భోజనమే నక్తవ్రతం అంటారు కదా. ఆకాశంలో ఎంత గింజుకున్నా నక్షత్రాలు లేవు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుమానం వచ్చినప్పుడు 27 మారేడాకులు పట్టుకొచ్చి ధ్వజస్తంభం దగ్గర కానీ లేదా శివలింగం దగ్గర కానీ పెట్టాలి. సాధారణంగా ధ్వజస్తంభం దగ్గర కంటే శివలింగం దగ్గర పెడితే మరీ మంచిది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని గొళ్ళల్లో లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు కదా, అప్పుడు ధ్వజస్తంభం దగ్గర పెట్టండి. ఆలయంలో శివుణ్ణి ముట్టుకునే అవకాశం ఉన్నాయి, ఆలయాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు మా పీఠంలో పుత్రధీశ్వరుడు ఉన్నాడు, సత్యధర్మేశ్వరుడు ఉన్నాడు, ఎవరైనా ముట్టుకోవచ్చు. అలాంటి లింగాలు ఉన్న చోట ఏం చేస్తారంటే 27 మారేడాకులు దాని మీద పెట్టి ఆ మారేడాకుల్ని చూసుకోండి రాత్రికి. ఆ 27 మారేడాకుల్ని చూస్తే నక్షత్రాలను చూసినట్టే. ఆకాశంలో మబ్బులు కమ్మి చంద్రుడు నక్షత్రాలు కనబడకపోయినా శివుడి నెత్తి మీద పెట్టిన ఈ బిల్వదళాలు చూడడం వల్ల నక్షత్ర దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుంది, దానివల్ల ఉపవాసం మరింత ఫలితం ఇస్తుంది, రాత్రి భోజనం చేయటం వల్ల దేవతలు కూడా సంతోషిస్తారు. నిత్యం ఉపవాసం ఉండేవాళ్ళు, ఈ నక్తవ్రతాలు చేసేవాళ్ళు లేదా ఏదో ఒక రోజున ఉపవాసం చేసేవాళ్ళు ఉపవాసం పూర్తి చేసి రాత్రికి భోజనం చేసేటప్పుడు దానం చేసుకోవాలి. స్వయంపాక దానం చాలా మంచిది. ఈ దానాలు వారి వారి శక్తిని బట్టి చేయాలి. 7వ రోజు తప్పనిసరిగా ఉసిరికాయ దానం చేయండి. సంస్కృతంలో ధాత్రి అన్నారు, తెలుగులో ఉసిరికాయ అన్నారు, దానం చేసుకోండి. తోటకూర, గోంగూర, పాలకూర ఇలాంటి ఆకుకూరలు పెట్టండి, శాకములు చాలా మంచివి. దాంతోపాటు ఈరోజు కూడా ఒక దుంపని దానం చేయండి. సాధారణంగా కంద, పెండలం ఇవి మంచి దుంపలు అన్నమాట, ఇటువంటివి పెట్టండి. బంగాళాదుంపల దానానికి పనికిరావట, ఎందుకంటే ఇస్తే నష్టం లేదు కానీ రావలసినంత ఫలితం ఉండదు, ఎందుకంటే బంగాళాదుంపలు శాస్త్రంలో లేదు కనుక. కందని ఎక్కువగా ఉపయోగించేవారు అందుకనే పూర్వకాలంలో. దాంతోపాటు బచ్చలు కూడా ఇస్తే మంచిది. ఈ దుంప భూమిలో ఉంటుంది కదా, కనపడకుండా పెరిగేది కదా, అందుకని భూమి అడుగున ఉండి పైన మొక్క ఉండేటటువంటి వాటిని ఇస్తే దుంపనాశనం కాకుండా వంశం అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు బెల్లం, పచ్చిమిరప, ఎండుమిరప, కందిపప్పు, పెసరపప్పు, బియ్యం ఇవి దానం చేయండి. ఆవు నెయ్యి, తాజా నెయ్యి దొరకకపోతే కొంచెం ఆవు నెయ్యి కలిపిన గేదె నెయ్యి కూడా దానం చేయొచ్చు. ఆవు నెయ్యి కలిస్తే గేదె నెయ్యి కూడా శ్రేష్టం అవుతుంది, ఆవు నెయ్యికి ఆ శక్తి ఉన్నది. ఇవి దానం చేస్తే ఇటు కుటుంబ సువృద్ధి అవుతుంది, దేహ వృద్ధి అవుతుంది. ముగ్గురు లేదా నలుగురు ఐదుగురు బ్రాహ్మణులకి దానం చేయటం మంచిది మన ఓపికను బట్టి. కొంతమందికి దానం చేసేటప్పుడు పాద ప్రక్షాళన చేసి దానం చేయటం అలవాటు. కాళ్ళు పుచ్చిపోకుండా ఉన్నటువంటి వాళ్ళకి పాపం కాస్త కాళ్ళు బాగున్నటువంటి వాళ్ళకి మాత్రమే కాళ్ళు కడగండి, ఎందుకంటే వాళ్ళ కాళ్ళుని పాడు చేయకూడదు కనుక. ఏ కురుపులు అవి ఉన్నప్పుడు అవి పాడు చేయకూడదు మనం. అందుకని ఆరోగ్యంగా కాళ్ళు ఉన్నప్పుడు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తు మీద తొలుకొని దానం చేస్తే అది మరింత మంచిది. దానానికి ఈరోజు నిషేధాలు ఏమిటి? సప్తమి నాడు వంకాయ ఉల్లిపాయ మాత్రం ఇవ్వకూడదు. వంకాయ మిగతా రోజులు ఇవ్వచ్చు కానీ ఈ సప్తమి నాడు నిషేధం. ఉల్లిపాయ ఎప్పుడు దానానికి పనికిరాదు. ఒకప్పుడు శివకేశవులు ఇద్దరూ కలిసి భూలోకంలో పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఇద్దరు పరమ పవిత్రమైన కాశీక్షేత్రానికి వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారండి. ఈ కాశీక్షేత్రంలో అగస్త్యుడు కార్తీక మాస వ్రతం చేస్తున్నాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ దర్శనం ఇవ్వగానే వెంటనే ఆయన వాళ్ళ కాళ్ళు పట్టుకుని, మహానుభావులారా, ఇది భయంకరమైన కలియుగం. ఈ కలియుగంలో మానవులు సోమరిపోతులు, మంచి పనులు చెయ్యరు, ఎప్పుడు చూసినా ఇతరులకు ద్రోహం చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎలా తరిస్తారు అనగా, అప్పుడు ఆయన పరమభక్తి శ్రద్ధలతో కార్తీక మాస వ్రతం చేస్తే తరిస్తారు. ఇద్దరు శివకేశవులు ఇద్దరు కలిసి అగస్త్యుడికి చెప్పారు. అందున తెలిసి కానీ తెలియక కానీ నీచులతో స్నేహం చేసినటువంటి వాళ్ళు ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ చేసి నందాదీపం వెలిగించి స్వయంపాకం దానం చేస్తే మంచిది అని చెప్పారట. శివకేశవులిద్దరూ అగస్త్యునికి దానం గురించి, కార్తీక మాస వ్రతాన్ని గురించి చెప్పి ఉసిరికాయ దానం చెయ్యమని చెప్పిన దివ్యతిథి ఈ సప్తం అన్నమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని సాధ్యమైనంత వరకు అలా చేస్తే దానివల్ల మన సకల పాపాలు తొలగిపోతాయి, శుభాలు పొందుతాం. ముఖ్యంగా సప్తమిరాడు మాట వరసకు కూడా నీచులతో మాత్రం సాంగత్యం చేయకూడదు. ఈ ఒక్కరోజు తాగుబోతులతో తాగిన వాడితో మాట్లాడకూడదట, నీచులతో మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే మళ్ళీ తలారా స్నానం చేసి అప్పుడు భోజనం చెయ్యాలి. సాధ్యమైనంత వరకు శివశివ నారాయణ కేశవ అనుకోండి, శుభం పొందండి.